పాత పచ్చళ్ళన్ని పక్కకి నెట్టేసినట్టు. మీరు ఎలా అనుకుంటే అలా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వేభ్యో మహాభక్తేభ్యో నమః. భోగి పండుగ దగ్గరికి వచ్చింది. మనమంతా భోగంలో ప్రకాశించాలి అంటే జ్ఞానం అనేటువంటి అఖండత్వంలోనే ఆనందించాలి గనక మధ్యలో ఎన్ని తోసేస్తే మాత్రం గమ్యస్థానాన్ని చెందాలనుకున్నప్పుడు రెక్కల్లో శక్తి ఉన్నప్పుడు పడవ నడిపేటువంటి వాడు వెనక్కి నీళ్లు ఎంత తొందరగా వాటిని నెట్టుతాడు మన గట్టుకి మనం చేరగలుగుతాం. లేదు పర్వాలేదులే నీటిలోనే బాగుంది అనుకుంటే అది మరి గమ్యస్థానం చేరడం కూడా లేట్ అవుతుంది. ప్యాసింజర్ ఎక్కితే కొంచెం టైం పడుతుంది. సూపర్ ఫాస్ట్ ఎక్కితే తొందరగా చేరతాం. గూడ్స్ ఎక్కితే ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తారు వాళ్ళు. దేనికి అడ్డు లేకుండా, జనాలకు అడ్డు లేకుండా. అలాగ సమయాన్ని బట్టి నిజంగా ఇటువంటి భాగవత ప్రవచనాన్ని వినాలి అంటే కొన్ని నెలలు సంవత్సరాలు చెప్పుకున్నా ముందుకెళ్లలేం. ఎందుకంటే మన అనుభవంతో మేళవించి ఉన్నది అది. రాత్రి ఒక మైలు వరకు శ్రీనివాసరావు గారి దగ్గర రామాయణం సుందరాకాండ సరే రోజు చెప్తున్నారట. మొన్న అడిగారు ఉండండి అమ్మా అని. సరే అనుకోలేదు, వేరే పని మీద వచ్చాను. అదే నా మన సేవా కార్యక్రమం అవగానే బయలుదేరి రావడం అయింది. సరే రాత్రి కూర్చోవడం జరిగింది. మీ పండితులందరూ అలా కనిపించారు నాకు అనుకోండి చెప్తూ ఉంటే. అలాగే ఒక్కొక్క విషయాన్ని లోతుకు వెళుతుంటే శాస్త్రాలు ఇంతకి రామాయణము శ్రీమద్ రామాయణము శ్రీమద్ భాగవతము శ్రీమద్ భారతము ఏవైనా కూడా పై పైన చదువుకు వెళితే అపార్థాలకు త్రవ తీయని మనస్సు ఉండదు. ఎంతటి వాటికైనా ఎక్కడో చోట ఈ ప్రపంచంతో మేళవించి ఉన్న విషయాదులతో కూడిన మనస్సుకి తప్పకుండా ఏదో అపార్థాలు దొరుకుతూ ఉంటాయి. కనుకొని పురాణాల్ని శాస్త్రాల్ని పై పైన చదువుకుంటూ వెళ్ళకండి, లోతుకు వెళ్ళాలి. లోతుకు వెళితేనే అందులో ఉన్న పరమార్థం మనకి దొరుకుతుందని చెబితే తారక మామ గారు అక్కడ కనిపించారు నాకు. అందుకే అంతరార్థం మనకి ఆకలి విషయంలో కూడా బయటకనేది ఆకలి అంటున్నాం తప్ప ఆకలి ఆకలి అని జపం చేస్తేనే లేకపోతే ఇక్కడ నివేదనలు ఇన్ని పెడుతున్నారు ఆనందిస్తున్నాం మన కడుపు నిండుతోందా, మరి ఆ పదార్థాన్ని లోపలికి పంపిస్తేనే మన కడుపు నిండుతోంది. పదార్థాన్ని లోపలికి పంపించాలి కనిపించకుండా. అలాగే బయట శ్లోకాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా అందులో అంతరార్థాలకి వెళితేనే అంతరాంతరాల్లో తానే నిలబడుతున్నాడు. అక్కడ దేని గురించి వెళ్లినా అక్కడ మన ప్రభు మనకి కనిపిస్తూ ఉంటాడు. కాకపోతే రాత్రి ఎంత సుందరాకాండలో రావణాసురుడు యొక్క బాగా చెప్పాడండి అశోక్ చెప్పలేదా, రావణాసురుడి వ్యాఖ్యానం ఎక్కువగా ఉంది. ఎందుకంటే మా పార్టీ ఇక్కడ తక్కువైపోయింది. మాకు రావుడు పార్టీ కదా మనందరం, రావణాసురుడు మాత్రం బయటవాడ. ఏమండి పాపం అందులో కూడా ఇప్పుడు ఈ గోపికలు ఒకరినొకరు నేను పూతనైతే నువ్వు కృష్ణుడివి, లేదా నీ కృష్ణుడినైతే నువ్వు పూతన అక్కడ నీళ్ళని నడుపుతున్నారు. నడిపేటప్పుడు పూతన రాక్షసి అంటే ఎందుకు అనుభవిస్తారు అక్కడ, ఎందుకు తలుచుకుంటారు అక్కడ రాక్షసత్వం అనేటువంటిది పక్కన పెట్టుకున్నారు. ఆ పూతలని కాల్చడానికి ఉంటుంది. అందులో మీరందరూ వినేసి ఉంటారు, మేము ఆ చాప్టర్ లో లేవు. ఆవిడ బ్రతికున్నంతసేపు కంపే, బ్రతికున్నంతసేపు అసురత్వంతో ఉన్నది కాబట్టి ఆ గుణాలతో కలిగి ఉన్న దేహం చాలా కంపుతో ఉన్నది. చూసిన వాళ్ళకి రోత పుట్టేట్టు. కానీ ఎప్పుడైతే కృష్ణ సందర్శనార్థం ఒక మాయావేషం ధరించి వచ్చిందో, వచ్చి కృష్ణుని దగ్గర తీసుకుని ఎప్పుడైతే తన క్షీరాలకి ఎంత అనుభూతి పొందిందండి అక్కడ, ఆ క్షణంలో ఎంత అనుభూతి పొందింది. అక్కడ పురుషుడైనా అక్కడ స్త్రీ అవ్వాల్సిందే. ఎవరికి ప్రేమ తక్కువ? అవతారాల్లో రూపభేదాలు కల్పించవచ్చు, కానీ పురుషుడికి మాత్రం ప్రేమ లేకుండా ఉన్నదా? ఆ పిల్లల వలన ప్రేమని తను మాత్రం చక్కగా ఏది, అది శారీరకంగా జరిగేవి జరగకపోవచ్చు, అది ప్రకృతి వైపరీత్యం గనక. కానీ ఆ ప్రేమ అనేటువంటిది ఎవరికైనా ఒకటే. అక్కడ నాన్నకి తక్కువ అమ్మకి ఎక్కువ అంటే నేను ఒప్పుకోను, అమ్మ నాన్నకు కూడా చాలా ఎక్కువే. అందుకనే ఒక నాన్నకి చూడండి, విడాకులు ఇచ్చిన చోట నాన్న పిల్లని వదలలేడు, ఆస్తి కోసమైనా తల్లి వదులుకుంటుంది ఆ పిల్లని. ఏమిటంటారు అక్కడ మరి సన్నివేశం, ప్రేమ ఎవరిది అంటే కలిగిన హృదయాన్ని. ప్రేమ లేని హృదయం హృదయమే కాదు అన్నారు అక్కడ. అందుకని ఇటువంటి లౌకిక ప్రేమలకి ఇంత ఉన్నప్పుడు భగవంతుని ప్రేమ పొందడానికి అక్కడ పురుషుడు వేడి ఎక్కడ కనిపిస్తాడు? భగవంతుడు ప్రతి ఒక్కడి వాడు కూడా, భగవత్ తత్వం ప్రతి ఒక్కరిది అయి ఉన్నది. అందుకని పూతనని అట్లాగా ఆహా ఆ గుండెల మీద కూర్చోవడము, ఆహా అటువంటి ఆలింగనము, అటువంటి స్పర్శ తగిలేసరికి అలా అసురత్వంతో కంపు కొడుతున్నటువంటి ఎంతమంది అయినా దృష్టిలో రాక్షసుని చూసేసరికి ఎంత దూరానికి వెళతారో, కానీ కృష్ణుని యొక్క ఆలింగనం చేత, కృష్ణుని యొక్క స్పర్శ చేత, కృష్ణునికి ఇచ్చిన సేవాభాగ్యం చేత పూతన యొక్క శరీరం అంతా సుగంధపూరితం అయిపోయిందండి. ఎంత గొప్ప విషయం అండి అది, మనం అందరూ అనుకుంటూ వచ్చేస్తుందా? ఎంత గొప్ప విషయం అక్కడ మనం ఆలోచించాల్సి, సుగంధపూరితమయ్యి ఇప్పుడు ఆ పూతనని తీసుకెళ్లి తగలబెట్టాలంటే ఎవరి వల్ల కాదట మొయ్యడానికి. అందుకని ముక్కలు ముక్కలు చేశారట, భాగాలు చేశారటండి. ఆ పూతన పెద్ద రూపం ధరించింది కదా, మరి రాక్షసు కదా, ఆ పెద్ద రూపాన్ని ముక్కలు ముక్కలు చేసి తలకో ముక్క తీసుకెళ్లి తగలేస్తుంటే అది ఆ తగలబడుతున్నటువంటి దేహం నుంచి మంచి సుగంధం వెలువడిందంటండి. ఎన్ని మైళ్ళ దూరము, కొన్ని వేల మైళ్ళ దూరం ఆ సుగంధం. మన ఇప్పుడు సామాన్య పుల్లలు రావండి, పేరుకు మాత్రమే పైన దర్బార్ భర్తీ. నువ్వు ఇవే పేరు అనుకుంటే ఆ పేరు, దానికి ఎంత మంచి పేరు పెడతారో మనం పిచ్చిమహాలల్లే చూస్తాం. పైన ఉన్నటువంటి సంపింగ పువ్వు చూసి, ఓ ఇది సంపింగ వాసన వస్తుందర్రా, నాకు సంపింగ పువ్వు ఇష్టం అందుకని తీసుకుంటానంటాం. వెరి ముఖాలు వేసుకుని డబ్బులు 100 రూపాయలు ఖర్చు పెట్టినా అగరబెత్తి పెట్టి కొనేస్తున్నాం మనం. ఇప్పుడు 100లు కూడా దాటిపోయిన పెట్లు కూడా ఉన్నాయి. కానీ ఏం లాభం? ఇంటికి వచ్చి వెలిగించేసరికి ఉంటుంది, అసలు అంతవరకే రాదు అది. అది ఒక్క పుల్ల పెరుగుతుందంటే బాగుంటుందేమో, అక్కడికి సంతృప్తి పడిపోతాం. కానీ ఆ పిచ్చి నాన్నకి, ఎవరికి ఆ పిచ్చి అయి ఉన్నాడే, ఎరివాగులు వాడు, ఏమీ తెలీదు. మనం ఏం చేస్తే చేయించుకుంటాడు భగవంతుడు అనేవాడు. ఆయన ఉన్నాడే, ఆయనకి కావలసింది ఈ ధూపం కాదు, ఆ ఈ కనిపించే ధూపాలు నాకెందుకు, నాకు కావలసిన ధూపం నీ నుంచి రావాల్సిందే. నీ వాసనారహితం చేసుకుని నీలో సుగంధం పుట్టి నీలో సుగంధ పరిమళాన్ని వెదజల్లేటువంటి భావాలుంటాయి నీలోంచి వచ్చేవి, అవి నాకు ధూపమయ్యా. మనమే కావాలండి, ఎటు నుంచి ఎటు చూసినా భగవంతుడికి ఎవరు కావాలి? మనమే కావాలి మనని. కానీ నమ్మకం కుదరటల్లే అక్కడ. నమ్మకం అనేటువంటిది ఆరుడంగా నమ్మలేకపోతున్నాను మానవుడు. ఒక అడ్రస్ పట్టుకుని ఒక కొత్త ఊరు వెళ్తామండి, ఒక అడ్రస్ పట్టుకుని ఒక కొత్త ఊరు వెళ్తాం. ఊళ్ళో దిగిన తర్వాత, పేట దిగిన తర్వాత, ఏమండి పలానా వారి ఇల్లు ఎక్కడ అండి అంటే, వెంటనే ఇలా వెళ్ళండి, అలా కుడి చేతి వైపు తిరగండి, అలా మళ్ళా ఎడం చేతి వైపు తిరిగితే ఆ మూలే ఉంటుందండి ఇల్లు, మీరు వెళ్ళొచ్చండి అంటే ఈ చెప్పిన వాడి మాట నమ్మి మనం వెళ్ళి ఆ బిల్లును ఎత్తుక్కుంటూ వెళ్లి ఇల్లు పట్టుకుంటున్నాం. అక్కడ నమ్మకం ఉండబట్టే కదా పట్టుకుంటున్నాం. మరి భగవంతుడు కూడా ఇలా చేస్తే, ఇలా కూర్చుంటే, ఇలా నీలో ఏ విషయాలు లేకపోతే నువ్వు అనుకున్నటువంటి భగవంతుడు దొరకాలనుకుంటున్నావు కదా, తప్పకుండా నీ వాడే అవుతాడు అని చెప్తున్నారు. మరి ఎందుకు నమ్మి ఆ మార్గాన్ని ఆశ్రయించలేకపోతున్నాం? తప్పకుండా ఆశ్రయించి తీరాలి. దిక్కు ఒక్కటే, దిక్కు ఒక్కటే, దేవుడు ఒక్కటే. పడవ మీద నావ మీద ప్రయాణం చేసేటువంటి వాడికి దిక్సు చూడు ఉంటుందట. ఆ దిక్సు ఏం చూపిస్తుందంటే ఇప్పుడు పడవకే కదండి, కార్లకు కూడా పెడుతున్నారు ఇప్పుడు అమెరికా లాంటి దాంట్లో కూడా, ఇప్పుడు మనకు కూడా వచ్చేసింది. ఒక దిక్సు పెడతారు, అది ఏ దిక్కును చూపిస్తుంది అంటే ఉత్తరపు దిక్కునే చూపిస్తుంది. ఆ దిక్సూచి ఉత్తరపు దిక్కునే చూపిస్తుంది. చూపిస్తే దాన్ని బట్టి మనం ఏం చేస్తాము, ఇది ఉత్తరం అయింది గనక ఇటు తూర్పైనది. ఎవరు పట్టుకున్న దిక్సూచి అయినా అంతేనండో, మహామేధావులైనా సైట్ లోకి వెళ్ళి చూస్తే ఇది ఏ దిక్కు చూస్తోందో సైట్ చూస్తారు, ఇల్లు ఇల్లు గుమ్మం ఏ దిక్కు చూస్తోందో చూస్తారు. కానీ అక్కడ తీసుకెళ్లి దిక్సు చూస్తే అది తూర్పు పడమలు చూపిస్తుంది, ఎటు చూపిస్తుంది, ఉత్తరాన్ని చూపిస్తుంది. చూపిస్తే అప్పుడు ఉత్తరం ఇటు గనక ఇటు తూర్పైనది, ఇటు దక్షిణమైనది, ఇటు పడమరైనది, ఇవో ఈ మధ్యలో నైరుతైనది. దక్షిణానికి పడమరకి మధ్యలో ఉన్నది నైరుతైనది, అలాగే దక్షిణ పడమరకిను ఉత్తరానికి మధ్యలో ఉన్నది వాయువ్యమైనది, ఉత్తరానికి తూర్పుకి మధ్యలో ఉన్నది ఈశాన్యమైనది, తూర్పుకి దక్షిణానికి మధ్యలో ఉన్నది ఆగ్నేయమైనది, పైన ఏమైంది ఆకాశమైనది, కిందేమైనది భూమైనది. అర్థమైపోతుంది కదా, నీ కూడా చదువుకోవాలి. అందుకనే భగవంతుడు ఉన్నది ఒక్కటే అనేటువంటి ఒక్క సత్యాన్ని మనం గుర్తిస్తే తత్వ ప్రపంచమంతా సత్యమాయిక, అనేకత్వం అనేటువంటి జీవితం అంతా కూడా దానిలో ఇమిడీకృతమై ఉన్నది. నిజంగా జీవించేవాడు ఎవడు అంటే భగవంతుని గుర్తించేవాడు. అంతేగాని తిండికి నేను తింటానే పుడతాను, నేను తింటానికే బ్రతుకుతున్నాను అనుకున్నటువంటి వాడికి జీవితం కాదు అది. ఆ జీవితం ఏం తీసుకొస్తుంది, దేహం రోగాన్ని తీసుకొస్తుంది. దేహాన్ని గుర్తేంటి, మాటిమాటికి పరిణామం చెంది చెంది దీనిలో దాగి ఉన్నది ఏంటది, దీని మీద రాగం పెరుగుతోందేమో రోగం కూడా వస్తుంది. దేహం మీద రాగం ఉన్నదేమో రోగం వస్తుంది, దాని సహజ స్వభావం అది. ఎప్పుడు రాకుండా ఎలా ఉంటుంది, మార్పు లేకపోతే మాత్రం మనం ఊరుకుంటామా చెప్పండి. చిన్నపిల్లవాడు పెరగకపోతే బెంగ, మాట్లాడకపోతే బెంగ, అన్నం తినకపోతే బెంగ, పాలు ఒకటే తాగితే కూడా బెంగే. మా పిల్లవాడండి 3 సంవత్సరాలు వచ్చింది, పాలే తాగుతాడండి, అన్నం ఏంటోనండి, అన్నం దగ్గరికి వెళ్ళేసరికి ఏడుస్తాడండి, డాక్టర్లు చుట్టూ తిరుగుతారు. వాళ్ళు ఏమంటారండి, మధ్య చాలా మంది దగ్గర విన్నా ఏదో ఒకటి తింటున్నాడు కదా, వాడు తింటున్నాడు, అన్నం తింటలేదు అంతే, బర్గర్లు తింటాడు. ఎందుకంటే అమెరికా దృష్టిను అమెరికా ఆలోచనలు ఎక్కువైపోయి ఇక్కడ అమ్మలకు కూడా వాళ్ళకి ఏమవుతుంది, ఆ బ్రెడ్లు తింటాను నేర్చుకుంటున్నారు వాళ్ళు. నేర్చుకుని ఏదైనా బయటికి వెళ్ళగానే బిస్కెట్ తింటారు, బ్రెడ్ తింటారు, ఈ బర్గర్ తింటారు, పిజ్జా తింటారు, అన్నం మాత్రం తినరు. ఎందుకంటే బీసీ నాటిది, రోజు అన్నం ఏం తింటాం, చాలా మంది నాలెడ్జ్ లో ఉంటుంది ఇది. కానీ అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు, కానీ రొట్టి పరబ్రహ్మ స్వరూపం అనలే, అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. ధాన్యాన్ని బట్టి వచ్చినటువంటిది, ఆయా సమయాన్ని బట్టి, అక్కడ వాతావరణాన్ని బట్టి చేసుకోవాలి తప్ప మన ఇంటి ఇటువంటి అలవాట్లకు అలవాటు చేస్తే ఏమైపోతోంది, పిల్లల్ని పాడు చేసినటువంటి వాళ్ళం అవుతాం. అంటే డాక్టర్ల దగ్గరికి వెళ్తే వాళ్ళు అంటున్నట్టు ప్రతి పిల్లల దగ్గర వింటున్నాను, మా పిల్లవాడండి అన్నం సరిగ్గా తినడు, నేను కూడా తేలిక పడిపోతాను, డాక్టర్ దగ్గర చూపించారండి అంటాను. ఎందుకంటే తేలిక చూపించామ్మా, ఏంటండి విజయవాడ ఫలానా హాస్పిటల్ అండి, గుంటూరు ఇంకో ఫలానా హాస్పిటల్, హైదరాబాద్ కూడా మొన్న మా ఆళ్ళింటికి వెళ్ళినప్పుడు అక్కడ చూపించారండి. మరి ఏమన్నారమ్మా డాక్టర్, ఏం పర్వాలే, ఏదో ఒకటి తింటున్నాడు కదా, పర్వాలేదు, ఎందుకంటే పిల్లవాడు ఏం చిక్కుపోయి శల్యం అయిపోలే బాగానే ఉన్నాడు, ఏదో ఒకటి తింటున్నాడు కదా అంతే తింటున్నాడు, ఇది వెళ్తున్నాడా వెళ్తున్నాడు, మరి ఇంకేం కావాలమ్మా, అందుకని మనలాగే తరిస్తున్నాడు. కాకపోతే తిండి శాంతి మారిందంటే పదార్థం మారి, ఏడుస్తున్నాడా ఏడుస్తున్నాడు, ఏడిస్తే ఆకలి ఎలా వేస్తుంది, తప్పకుండా తింటాడు. కానీ మనం ఏం చేస్తామంటే అన్ని రకాలు తినాలి, మళ్ళీ ఒక రకం తినకపోతే బెంగనమాట, ఒక అలవాటు పడిపోయి అన్నిటి కోసం ప్రాకులాడుతున్నాం. గాని అయ్యో మనకి జీవితం వచ్చినందుకు ఎప్పుడు ఈ దీని నుంచి నిష్క్రమిస్తామో, దీని నుంచి ఎప్పుడు ఈ అద్దె కొంప నుంచి బయటపడిపోతామో, ఆ దేవుడు దీని నుంచి బయటికి కైపోయిన కర్మ అనుకుంటాడో, ఈ లోపల తను తాను గుర్తించలేకపోతున్నాడే అన్న ఆవేదన మహాత్ముల్లో, అన్న ఆవేదన మహాత్ముల్లో. నమ్మకం విశ్వాసం, శ్వాస పోయినా పోవచ్చు కానీ విశ్వాసం మాత్రం సడలకూడదు. భగవంతుని మీద అంత విశ్వాసం నమ్మకం కలిగి ఉండాలి. ఎందుకంటే మనది అయినటువంటిది గుండె మీద కొట్టి మనం చెప్పుకోగలిగినటువంటిది భగవద్ వస్తువు ఒక్కటే. సత్యమావన్నీ కూడా అన్ని ఏదో ఒక ఆరాతో ఏదో ఒక నెప్పంతో, ఈ చీర ఏంటమ్మా ఫలానా వాళ్ళు ఇచ్చారంటుంది, ఫలానా వాళ్ళు కొన్నారంటుంది, లేకపోతే ఈ చీర ఫలానా ఇంత ఖరీదు అంటుంది. ఇలా ప్రతిదానికి చూసే వస్తుజాలాల్లో మనకి తేడా కనిపిస్తూనే ఉన్నది. కానీ తనలో ఉన్నటువంటి చైతన్యానికి ఎవరండి ఇచ్చింది? అమ్మ నాన్న ఇచ్చారా? అమ్మ నాన్న దేహాన్ని ఇచ్చారు. లోపలున్నది భగవంతుడు తనకుగా తాను ఏర్పరచుకున్నాడు. భగవంతుడు తనకుగా తాను ఏర్పరచుకున్నాడు. అందులో అన్నిటికన్నా గొప్పది ఏంటి? ఇందులో ఉన్నటువంటి తాను, తనను తాను గుర్తించేటువంటిది సాధన. నీ ప్రతి విషయంలో కూడా భగవత్ తత్వం ఎలా ఇమిడి ఉన్నదో దానిని ప్రతి విషయంలో గుర్తిస్తూ వచ్చారండి గోపికలు, గోపాలరు వాళ్ళందరూ కూడా అలా గుర్తిస్తూ వచ్చారు. నిన్నటి నుంచి ఆలోచిస్తున్నాను అది. గోపికల్ని మీ ఇంటికి వెళ్లి మీ మీ ఇళ్ల పనులు చేసుకోండి అన్నాడే, అంటే వీళ్ళంత అథారిటీతో మేమేమంత తెలివి లేకుండా వచ్చాం అనుకుంటున్నావు నీ దగ్గరికి? వాళ్ళందరికీ వాటందరికీ కూడా ఆధారం నువ్వే కదా, కాబట్టి నిన్ను ఆశ్రయించడానికి వచ్చాం గాని నువ్వు చెబితే వెళ్ళిపోతావు అనుకున్నావా? అయినా నీకు మాత్రం వేరే ఎవరూ లేరా ఏంటి? మా గురు సోదరులు చెప్పడంలో ఎంత అథారిటీగా చెప్పారండి, నా చెవుల్లో రీధ్వనిస్తున్నాయని వాటి నిన్నటి నుంచి ఎంత ధైర్యంగా చెప్పుకున్నాడండి భగవత్ భక్తుడు. అందుకనే భక్తుడికి స్వతంత్రం ఉందండి. మళ్ళా మాట్లాడితే భగవంతుడికే స్వతంత్రం లేదు, ఎందుకంటే భక్త పరతంత్రుడు. భక్తుల కోసం ఎన్ని త్యాగం చేస్తున్నారన్నా మహాత్ములు మహానుభావులు, వాళ్ళ ఫ్రీడమే లేదు. ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్లాలంటే రాత్రే ఉందండి, రాత్రి అవడానికి ఎంత సమయం ఏం తెలుసా? కానీ ఏంది, తీసుకెళ్లారు, తీసుకెళ్లిన తర్వాత ఒక ప్రోగ్రామ్ అయింది, అయిన తర్వాత మన భక్తుల లోపల వాళ్ళ ఇంటికి రావాలి అన్నారు, అది కింద రోజు మాట తీసుకున్నారు, ఈ రోజు తీసుకువెళ్లారు. వెళ్లిన తర్వాత అక్కడ ఏం చేశారు, మొత్తం ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచారు వాళ్ళ ఇంటికి కూడా. వెళ్లిన తర్వాత నా మొహం చూశారు, ఎలా వెళ్ళాలనుకున్నాను, నిన్న చెట్టు కింద నుంచి డైరెక్ట్ గా వెళ్ళిపోయాను, టైం లేదు, 4:30 కంటే 4:30 మొదలు పెట్టాలి, 3:30 నేను ఇంకా బృందావనంలోనే ఉన్నాను కార్యక్రమంలో, మరి వెళ్ళాలి 4:30 అక్కడ మొదలు పెట్టద్దు. అట్లా వెళ్లిన తర్వాత నిన్న మాట ఇచ్చా, మొన్న స్వామీజీలు అన్నారు, అమ్మ మీ ప్రోగ్రామ్ అయిపోగానే వెళ్ళిపోతుంది, నాకు తెలియలేదండి తర్వాత కార్యక్రమం ఉందని, అందుకని వేరే పని మీద మాటిచ్చాను, అందుకని వెళ్ళిపోవాల్సి వస్తుంది, రేపు తప్పకుండా ఉంటాలే స్వామి అన్న. ఎందుకంటే మనం వినేవాళ్ళం కూడా అనేవాళ్ళమే కాదు, ఈ అనిపించుకునేవాడు ముందర వినిపించాడు కాబట్టి దాన్ని అనుకుంటున్నాం అంతే. అనుకుంటానికి మనం ఏమైనా నేర్చుకున్నామా, దానికోసం ఏమైనా ప్రిపేర్ అయ్యామా? ముందర వినిపిస్తున్నాడు అనిపిస్తున్నాడు, మళ్ళా వినడం ఎప్పుడూ ఉన్నది, అనడం తక్కువ వినడం ఎక్కువ. అందుకని వినేటువంటి శబ్దంలో మాధుర్యాన్ని మనం పొందాలి అంటే బాగా వింటే గాని మనకి రాదండి, లేకపోతే తప్పుడు అర్థాలు చాలా తీసుకుంటప్పుడు చెప్పేసరికి మరి అది ఆ పద్యం అయితే నేను చదవలేను గాని కేశవ వెళ్ళిపోయినప్పుడు ఇదేంటి పాండవులు ఏంటో ఆనందించారు, ఏంటో కౌరవులు దుఃఖపడ్డారు అంటే మనకొక్కసారిగా ఆయన అర్థం చెప్పేంత వరకు మన గుండెలు ఏమైపోయినాయండి? మాకు అర్థమైనంత వరకు అంతరార్థానికి వెళ్ళక ఇదేమిటిది, కేశవుడు వెళ్ళిపోవడం ఏంటి, పాండవులు సంతోషించడం ఏంటి, కౌరవులు ఆడవడం ఏంటి, మొత్తం అందరూ మొహాలు చూసుకున్నాం, ఏమిటి దీని పరమార్థం అని. పాపం వెంటనే మా గురు సోదరులు తెలిపారు గనక, అంటే కేశవుడికి వేరే అర్థం చెప్పారు, పాండవులకి వేరే అర్థం చెప్పారు, కౌరవులకి వేరే అర్థం చెప్పారు అక్కడ. అంటే అమ్మో అర్థం తెలియకపోతే నిరర్థకమైనటువంటి అపార్థాలు ఎన్నొస్తున్నాయో మన జీవితాలకి. ఆ కొంచెం దగ్గర ఇంత తాతాలాడమే, ప్రతి విషయంలో ఎంత తెలుసుకోవాల్సింది ఉందా అని. వాళ్ళు తీసుకెళ్లారు, వెళ్ళామండి ఫోన్లే మాటిచ్చాను కదా, మనం అదే అసలే ఇక్ష్వాకు వంశం అంది, మాట తప్పని వాళ్ళమయ్యే. వెళ్లేసరికి మొత్తం జనాన్నంతా పెట్టి కూర్చున్నారు, వాళ్ళు నా మొహం చూశారు, మన వాళ్ళంతా ఈ వచ్చిన వాళ్ళంతా నా మొహం చూసి కూర్చోవాలో నుంచోవాలో అర్థం కాల. సరే నేను మాత్రం ఓపికలేదు లేని కూర్చున్నాను వెళ్ళగాని, కూర్చుంటే ఆ హాల్లో వాళ్ళంటారు నుంచుని, మమ్మల్ని కూర్చోమంటారామ్మా, మమ్మల్ని కూర్చోమంటారామ్మా అంటున్నారు కృష్ణ మనోహర్ వీళ్ళందరూ, మమ్మల్ని కూర్చోమంటారా అండి అంటున్నారు. అంటే ఏం కార్యక్రమం ఉందో నాకు తెలియదు, రమ్మన్నారని వచ్చాను, నేను నుంచోలేక కూర్చున్నాను, మీ చేతి వస్తే అది చెయ్యండి అన్నాను. ఇంకంతకనే ఏమన్నానండి, మీకేం చూస్తే అది చేయండి అన్నా. వాళ్ళకి తోచటం లేదు, సరే వాళ్ళు మొత్తానికి కూర్చున్న వాళ్ళు కొంతమంది, నుంచున్న వాళ్ళు కొంతమంది ఏదో చేశారు. సరే వాళ్ళు ఏదో మరి తీరా మాతాజీ గారు వెళ్ళిన తర్వాత చెయ్యాలి కదా, కాస్త కాళ్ళు కడిగారు, కాస్త ఏదో దండ వేశారు, పూజలు పూలు చేశారు, ఇక మనం నీరసంగా కూర్చున్నాం, ఎప్పుడు వదులుతారా వీళ్ళు మనం వెళ్ళిపోదాం, మనకు ఆశ్రమం మీద ఉంది, ఏది దిక్సూచి ఉత్తర వైపుకే దిక్కు తిరిగి ఉంది. దక్షిణ ఉత్తరం దక్షిణమును పడమర చూడాలనుకోవటం లేదు, ఉత్తర వైపుకే ఉన్నాయి. ఎప్పుడా వీళ్ళు వదిలితే వెళ్ళిపోదాం. వాళ్ళు ఏం చేశారు, వదిలిపెట్టారా? ఆ తర్వాత ఒక్కొక్కరికి పళ్ళాలు తీసుకొచ్చారు. అమ్మ నాకు పెట్టకు, మేము తెల్లారుజాము లేదు కాస్త సాధన చేసుకోవాలి. ఇప్పుడు చూస్తే చాలా టైం అయింది, 9:30 దాటిపోయింది, 10 అయిపోయింది. ఇప్పుడు నేను మీరు పెట్టిన పళ్ళాలన్నీ ఆరగిస్తూ కూర్చుంటే నా వెనకాలే ఉంటుంది. నువ్వు ఇందులో ఆశపడ్డా, ఇందులో నేను ఉంచనంటుంది ఇది. అందుకని ఇది మొన్న రాత్రి అంతా వాంతులయ్యాయి, కాబట్టి తల్లి నా జోలికి రాకండి. సరే అమ్మ, మరి ఇది సరే మీ చేతునే చిన్న ముక్క పెట్టండి, మీకు తృప్తిగా ఉంటుంది అని చిన్న ఇడ్లీ ముక్క తిని సరే కూర్చుంటే అందరికి ఇచ్చిన తర్వాత అందులో కయ్య అన్నారు, హనుమాన్ చాలస పాలన చేస్తే అండి అన్నారు. ఓకే, అంజేశ్వరం తలుచుకున్నాడేమో, అలాంటిది అంటారా, దానికి జై కదా, ఏంటి అందుకు దానికి జై, జీవత్వానికి తొయ్, భగవతత్వానికి జై. కనుక హనుమాన్ చాలీస మొదలు పెట్టాం. అందరూ చాలీస చదివారు, చేతుల్లో పళ్ళాలు పట్టుకుని పాపం అందరూ కలిసి చాలీస చదివాం. కాసేపు ఏదో హుషారు వచ్చింది, అప్పటికి కొంచెం ప్రాణం లేచి వచ్చింది నాకు, ఎందుకంటే బేరం కుదురుతుంది కదా, ఇది వెళ్ళిందని బేరం కుదరాలి. అయిన తర్వాత సరే అంతా అయిపోయింది కదా, ఇల్లు చూడమన్నారు. చూశాను, చూసిన తర్వాత ఇంకా వెళ్ళొస్తా అన్న, హారతి అన్నారు ఇవ్వండి అన్నాను. ఇంటి తొందరగా అయిపోతే వెళ్ళిపోదామని దృష్టి ఉత్తరమే అన్న తర్వాత అంటారు ఆయన, మా చిన్న కొడుకండి ఒక పార్టీకి వెళ్ళాడు, రావాలి, వస్తాడండి, మీరు కొంచెం సేపు కూర్చోండి అంటాడండి ఆ పెద్దనాయన. ఎవరో ఆ ఇల్లు ఏంటో మీ మనసులు అట్టు పోకూడదు, నేను చెప్తున్నా నా వైపుకి రావాలి. మీరు అవన్నీ తెలుసుకుని మీరేం చేస్తారు, ఎందుకంటే జీవ లక్షణాలు అవి. ఆ తర్వాత పిప్పి కోసం వెతుక్కుంటే జీవ లక్షణాలు అవి, పిప్పి కాదు, పరమాత్మ వైపుకు మగ్గాలి. ఇప్పుడు ఇదే పరీక్ష, ఇప్పుడు ఈ పరీక్షలో ఆ విజయవాడలో ఎవరది అనేది మీకు పోకూడదు. చూడండి పరీక్ష ఇక్కడే పోయి మీరేం చేస్తారు, దానికి పోను అవసరంలా, పోవాల్సింది అమ్మ వెంటరండి అంటే మరి ఏమంటాం. సరే అయ్యా అట్లాగే, ఏదో అంటారు కదా ఇది కనేటప్పుడు ఒక మంత్రశాన్ని తన ఒప్పుకున్న తర్వాత ఏదొచ్చినా చేపట్టాలి, గబుక్కున అదిరి. ఏదొస్తుందో ఎలా తెలుస్తున్నానికి, పిల్లాడు వస్తున్నాడో ఇంకోటి వస్తుందో, ఏదొచ్చినా భరించే శక్తి ఉంది కదా, ఇది మహాగంగ ప్రవాహం కాబట్టి పర్వాలేదు కదా. సరే అలాగేనండి కూర్చున్నా. అందులో మళ్ళీ ఒక 10 నిమిషాలు పోవగంటైంది. ఏమండి మరి అబ్బాయి బయలుదేరాడమ్మా, వచ్చేస్తున్నాడు అంటే ఏమై పెద్ద కొడుకుని అడిగా, ఏమమ్మా ఇంకా నేను వెళ్ళొద్దా, తెల్లతో లేచుకోవాలమ్మా కొంచెం, నేను బయలుదేరాడండి అన్నారు తండ్రి గారు. సరే మళ్ళా కూర్చున్నాం. సరే బాబు బాబు, ఎవరు ఆపద బాంధవుడు కదా, ఏంటి బాబు ఇది, ఏంటి బాబు బాబు, ఏమిటి బాబు ఈ పరీక్ష బాబు, నన్నేం చేస్తావు బాబు, ఓపిక ఓపిక బాబు, ఇలా కూర్చున్నాండి. కూర్చునేసరికి అటు నుంచి ఫోన్ వచ్చిందండి. చూడండి అంతలోనే ఆ కొడుకు గారు ఫోన్ చేశారు ఆ భార్య గారికి, రెండో కోడళ్ళ గారికి ఫోన్ చేస్తే ఆమె మీతోనే మాట్లాడతానంటున్నారండి. నేను ఫోన్ అమ్మా క్షమించండి, 23 సంవత్సరాల తర్వాత ఫ్రెండ్స్ అందరం కలుసుకున్నాం కాబట్టి మిమ్మల్ని నేను కలవలేకపోతున్నాను. ఏ సంతోషం బాబు, మీరందరూ అలా ఉండటమే నాకు సంతోషం, భగవంతుడు ఎప్పుడైనా ఉండేవాడే కదా, కాకపోతే నన్ను వెళ్లకుండా అట్టే పెట్టేశారు నీకోసం, ఇక నేను వెళ్ళొస్తాను బాబు, ఆ చాలా సంతోషం. ఇది దాని గురించి ఆ ఫోన్ లో ఇంకా సాగదీస్తున్నాడు ఆయన. ఇక మనం ఉత్తర పేపు ఇంకా కంగారు పడుతోంది. అలాగే బాబు అలాగే, చాలా సంతోషం, వెళ్ళొస్తా బాబు అని. ఏమంటే వెళ్ళొస్తానండి, మీ అబ్బాయి గారు 23 సంవత్సరాలతో ఉన్నటువంటి వాళ్లతో కలిసి ఉన్నారట, అందుకని నాకు సెలవిస్తే నేను ఇక దయచేస్తాను అంటే. ఇప్పుడు ఏమైంది, దేనికి బంధింపబడుతున్నాడు భగవంతుడు, భగవంతుడికి బంధన ఉందా, జీవుడికి బంధన ఉందా? కాబట్టి ఇటువంటివి అవతారానికి వచ్చిన తర్వాత ఆ మహానుభావుడు కూడా ఇలాంటివన్నీ పొందారు. మనం నెమ్మదిగా ఆలోచించి చూస్తే అంటే ఎందుకని, మనం తరించడానికే, మన కోసమే వారు అవతారం అంటూ మన కోసమే వచ్చింది. తెలియని బాధ వాళ్ళది, వాళ్ళకి పాపం తెలియదు, తెలిస్తే మనం వాళ్ళ గురించి మనం ఇంకోటి ఇంకోటి అనుకోకూడదు. ఎందుకని దేవుడు ఈ సమయానికి ఇలా చేయించాడు, తేలిక. టేక్ ఇట్ ఈజీ అన్న ఆఖరికి కారెక్కుతూ ఏమండి, ఎవరు ఏమనుకోకండి, టేక్ ఇట్ ఈజీ, ఈ సమయంలో ఇది జరగాల నుండి జరిపించారు బాబుజీ, నేను కార్లో వెళ్ళిపోతున్నాను. ఓకే, జై సద్గురు మహారాజ్ కి అన్నాను. ఎందుకంటే టేక్ ఇట్ ఈజీ, దీని దగ్గర మందేం పోయిందని, మందేం వాళ్ళు పూసుకోలేదు, వాళ్ళే మనకు అసలు అవసరం లేదు. అవసరం కావలసింది లోపల ఉన్నదాన్ని రమత చెందడమే కావాలి. ఆ లోపల ఉన్నటువంటి వాడు శక్తిని ఇవ్వాలి మనకి, ఆ లోపల ఉన్న వాడిని తలుచుకోవాలి మనం, దానితో రమత చెందాలి, దానితో బాగా రమత చెందాలి. కోపం కూడా దేని మీద రావాలని చెప్పారు గురుదేవులు? నీ కోపం మీద నీకే కోపం రావాలి, నీ గుణం మీద నీకే కోపం రావాలి. కోపం ఎవరి మీద కాదు, ఎందుకని నా ప్రభు యొక్క అనంతమైనటువంటి విశ్వరూపంలో ఏది కాకుండా పోయింది, ఇవన్నీ దేహ లక్షణాలు మనోలక్షణాలు తప్ప దాన్ని తీసుకోమని ఎవరు చెప్పాడు మనకి? వీటిని పైపై వాటిని తీసుకుంటే ఏమొస్తాయి, గుల్లలు వస్తాయి. సముద్రం దగ్గరికి వెళ్ళిన తర్వాత పైపై తీసుకుంటే గుల్లలు వస్తాయి, నురుగు వస్తుంది, చేపల కంపు వస్తుంది. లోతుకు వెళ్లి అర్థం చేసుకునే హక్కు మనకిచ్చారు మన గురుదేవుడు. మనం అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకోవాల్సింది ఏది, అంతరాంతరాల్లో ఉన్న తనను తాను గుర్తించడం అనేటువంటిది. ఇందులో ఎవడిచ్చాడు ఇప్పుడు ఈ రోజు ఇక్కడ కూర్చునే అవకాశాన్ని? ఎవరిచ్చారు? ఏ దేవుడు ప్రసాదించబట్టి కన్నవాళ్ళందరూ ఈ నేళ్లు బ్రతుకుతారు నా పిల్లలని తల్లి తండ్రి అనుకుంటాడా? కథ శతమానం భవతి అని ఆశీర్వదించచ్చు, కానీ బతికిన వాళ్ళు ఎంతమంది, పోయిన వాళ్ళు ఎంతమంది? పోయిన వాళ్ళకి ఏమైనా బ్రతకూడదని ఏమైనా శాపం ఇచ్చారా? వీళ్ళు తల్లిదండ్రులు అనుకోలేదే. ప్రతి తండ్రి నా కొడుకు చేతుల మీదుగా నేను పోవాలనుకుంటాడు, కానీ ఎంతమంది అనుకోకుండా అప్పటికప్పుడు ఉండపలానా, ఎక్కడికక్కడ ఎంతమంది వెళ్ళిపోటలా? మనకి జీవితం ప్రసాదించింది అవ్యక్తమైన శక్తి. ఆ అవ్యక్తమైన శక్తి మనలో ఉండి మన నడిపిస్తోంది. అదే భగవానుడుగా రూపొంది మనకి, గురువుల రూపంలో, మహాత్ముల రూపంలో. అలనాడు గీతాచార్యుడు, అంతకు ముందు త్రేతాయుగంలో శ్రీరామచంద్ర ప్రభువు, వశిష్ఠాది మహర్షులు, మరి దక్షిణామూర్తి స్వామి, దత్తాత్రేయుడు, ఇటువంటి వాళ్ళు ఎంతమంది గురు పరంపరలో ఎప్పటి నుంచి వస్తున్నారు. ఇప్పటికీ గురు పరంపరలో మనం కూడా ఎక్కడ ఉన్నాము? మనం అటువంటి పాదం దొరికిందే, మనం గుర్తించాల్సింది, అన్వేషించాల్సింది దాని గురించేగా. అందుకే అంత అథారిటీతో గోపికలు నిన్న చెప్పుకున్నారు. ఏమని? ఏమయ్యా మేమంటే ఏమైనా తక్కువ అనుకున్నావా? ఇలాంటి మాటలన్నీ చెప్పి మీ ఇళ్లలో మీరు గృహస్థులు, మీరు వెళ్లి మీ పనులు చేసుకోకపోతే ఎంత కుదురుతుంది? మీ ఆయన అందరూ మీ కోసం ఎదురు చూస్తున్నారు, పిల్లలందరూ ఏడుస్తున్నారు, పాలిచ్చే పిల్లల్ని వదిలిపెట్టి వచ్చారు, మద్యం చేసే కుండను వదిలిపెట్టి వచ్చారు, మీ ఇలా రావడం భావ్యమా? వెళ్ళండి అని అన్నావే, నీ మనసేమైందయ్యా? నీకు చాలా ప్రేమ కలిగిన మనసు కదా, అవన్నీ కాదని కదా నీ చెంతకొచ్చింది. అవన్నీ చెప్పి మమ్మల్ని పంపించడానికి ఎలాగయ్యా? అయినా నీకు మాత్రం తక్కువ? నీకు నీ భార్య ఉందిగా లక్ష్మీదేవి, ఒక్కావిడ, నీకు మాత్రం చాలా మందిని పెట్టుకుంటావుగా. మరి నీకు కూడా అక్కడ చాలా వ్యవహారం ఉంది కదా, నీకు కూడా చాలా పనులున్నాయి కదా. ఏ నువ్వు అన్ని ఎందుకు రోజులకు వచ్చావు ఇక్కడికి మా గురించి కాకపోతే? అథారిటీ అండి, నువ్వు ఆ రూపంతో ఎందుకు వచ్చావు మమ్మల్ని ఉద్ధరించడానికి కాకపోతే? వా ఎంత బాగుంది అండి, ఇక్కడ ఎంత బాగుంది. లేకపోతే మనమంతా ఏమైపోయేవాళ్ళం? మనం ఆశ్రయించిన భగవంతుడు మనకే సొంతం అనేటువంటిది మనం ముఖ్యంగా గుర్తించాలి. మనకే సొంతం, నాకే సొంతం అనుకుంటే అందులో మన అంతా వస్తుంది. బాహ్య అర్థాలు ఉత్తర వ్యవహారికానికి మనం అని అనుకుంటాం, కానీ నా భోజనం నా కోసం చేస్తున్నప్పుడు నా దేవుడు నా కోసం కాక అది ఎక్కడ పొందుతాం మనం? వ్యవహారికానికి 10 మందిలో మాట్లాడుకోవాలి, సంఘంలో ఉన్నాం కాబట్టి. కానీ ఆచరించే పద్ధతుల్లో అనుభవించేటప్పుడు నా స్వామి నాకే సొంతం. అందుకని అటువంటి భావనతో వారు ఏమయ్యా నీకు తగునాను అలా అంటే, ఆ భగవానుడు ఎన్ని మెట్లు దిగి వచ్చి అంత సృష్టి రహస్యం అంతా తెలుసు ఆయనకి. సృష్టి రహస్యము తెలియక కాదు కదా, అంత సృష్టి ప్రణాళికంతా వారిదే కదా, అన్ని తెలుసు కూడా. ఇక్కడ వీళ్ల చేత అలాగా వైరాగ్యం నిండైనటువంటి సంపూర్ణమైనటువంటి వైరాగ్యంతో కూడినటువంటి మాటలన్నీ విన్న తర్వాత ఏదో అనుకున్నాను గాని, మిమ్మల్ని ఏదో చిన్న పరీక్ష చేయాలనుకున్నాను గాని, ఇంత దృఢాపరోక్ష జ్ఞానంతో ఉన్నారని. దృఢాపరోక్ష జ్ఞానమే కాదు కానీ ఎంత ఆనందపడ్డారండి ఆ గురుదేవులు, ఆ గురుదేవుల స్వరూపంలో కృష్ణదేవుడు ఎంత ఆనందపడ్డాడండి. ఏమండి ఇక్కడ ఇలా చెప్పాడు కదా, అనుకోవాలంటే చేయలేడా, ఆయన అనుకోవాలంటే చేయలేడా. శివాజీ మహారాజు వారు కూడా సమర్థ రామదాస స్వామి చెంతకు వెళ్లి ఏమన్నారు, ఇక ఈ రాజ్యం వద్దు, ఇంక ఈ ప్రజలొద్దు, ఈ యావత్తు కూడా నీ పాదాల దగ్గర నేను ధారపోస్తున్నా. నేనంటూ ఉంటే నాకు కావలసింది నువ్వు ఒక్కడవే, ఇదంతా ఇంకేం అవసరం లే, ఈ రాజ్యం ఏం చేసుకుంటావు, నువ్వేం చేసుకుంటావు స్వామి, ఇంకా నీకే నేను, నాకంటూ ఉన్నది నువ్వు ఒక్కడవే ప్రభు అని ఆశ్రయిస్తే, ఆయన అన్నారు శోభా రాజ్యం నువ్వే ఏలాలి, ఈ రాజ్యం నువ్వేలాల్సిందే. అంటే శివాజీ మహారాజు అంత తేలిక ఒప్పుకున్నాడా? మరి వీళ్ళు ఇక్కడ ఎంత అర్థభావనతో అన్నారో శివాజీ మహారాజు కూడా అలాగే అన్నారుగా. అంటే మళ్ళీ అక్కడ ఏం శాసించాడు ఆయన, ఆయనకేం తక్కువ ఉన్నాయా, ఎవరిని ఎలా ఆడించాలో అలా ఆడించగలడండి, ఎలా ఆడించాలో అలా ఆడించగలడు శివాజీ మహారాజు అని సమద్రులు అంటారట. ఇక ఆఖరికి ఇక ఈ పట్టుదల వీరు ఎట్లాగైతే ఉపయోగించారో అలాగే గురుదేవుడికి సర్వము చేసి మనో వికరణ శుద్ధిగా అలా ఆశ్రయించాడు సమర్థుల్ని. ఎవరు శివాజీ మహారాజు వారు, రాజ్యం వద్దు, భార్య పిల్లలొద్దు, ఇంకేం వద్దని ఆశిస్తే స్వామివారు ఏమన్నారు, ఎంత చెప్పినా వినకపోతే సరే శివబా ఇది నా ప్రసాదం అనుకో, ఈ రాజ్యమే నా ప్రసాదం అనుకో, దీనిని నా ప్రతినిధిగా నువ్వు పాలించు, నువ్వు నా ప్రతినిధిగా పాలించు. రాముడు భరతుడికి ఎటువంటి ఆజ్ఞని చేశారో అలాగే ఇక్కడ కూడా శివాజీ మహారాజుకి సమర్థులు ఇచ్చేసరికి వెంటనే అక్కడ ఏమైపోయిందండి, కర్తృత్వము అహంకారం మొత్తం అన్ని గురుదేవుల చెంతే. ఇప్పుడు ఏది చేయాలన్నా ఇది ప్రభుకి ఇష్టమేనా, ఈ ప్రభు ఆజ్ఞేనా, మరి మనమేం చేస్తున్నామండి. మరి రెండు చూపించాడుగా భగవంతుడు, ఎవరికి ఎట్లా చేయాలో అలా అన్ని చూపించాడు కదా, మనం కూడా అన్ని భగవంతుడే, భగవంతుడు తప్ప ఇంకొకటి లేదు అనుకున్న వాళ్ళమే. మరి ఇక్కడ మనమేం చేస్తున్నామండి, స్వతంత్రం తీసుకుంటున్నామా లేదా, నేను చేస్తున్నాను, నేను ఉంటున్నాను. సొత్తుడే మన నారాయణ ప్రసాద్ గారి వాక్కుతో వచ్చినటువంటి స్వామివారి బోధామృతం విన్నాం, అందులో కూడా ఏమన్నారు, ధ్యానం చేసేటువంటి సమయంలో నేను ధ్యానం చేస్తున్నాను అనేటువంటిది నేను చేస్తున్నాను పోయేంత వరకు నువ్వు ఇంకా ధ్యానం కుదరనట్టే. ఇంకప్పుడు ధ్యాన స్వరూపం అయిపోతే నేను చేస్తున్నాను మిగలదు ఇక్కడ, ఎక్కడికెక్కడ మనకి ఎక్కడ ఖాళీ దొరుకుతుందా గబుక్కుని ఏ మాయ ప్రవేశిస్తుందా అని మాయ ప్రవేశించకుండా ఎక్కడికక్కడ భగవంతుని యొక్క మాట వినిపిస్తూనే ఉన్నారే, మనకి కనిపింప చేస్తూనే ఉన్నారే. విచారణ రావాల్సింది మనకే, ఇక విచారణ రావాల్సింది ఎవరికి, మనకే. విచారణ ద్వారా మనం దేన్ని పొందాలి, తత్వ స్వరూపాన్ని అనుభవించాలి. విచారణ చేయకపోవడం చేత ఏమొస్తుంది, విచారం వస్తుంది. విచారణ చేయకపోవడం చేత విచారణ విచారము నా లేకుండా పోతుంది, విచారణ చేసే చోట విచారము వస్తుంది. ఎప్పుడు దాని గురించి మనకి మాటి మాటికి స్మరించుకోకపోవడం చేత వినబడుతున్నటువంటి మాటని చెవున పడకుండా ఇంకోటేవో ఇంకొక వైపు ఇంకొక వైపుకి దృష్టి సారించబట్టే ఏమవుతుంది మన జీవితం. అందుకని ఎప్పటికప్పుడు మనం అట్లా ఏ విధంగా ఆంజనేయ స్వామి వారు మరి రాముని దగ్గర రాముని భక్తి, రాముడు ఎదుటే లేడు ఎప్పుడు చూసినా, రాముని కార్యము కోసం వెళ్తున్నా, నిరంతరము రామనామాన్ని ఉచ్చరిస్తూనే ఉన్నాడు, ధర్మ మార్గం అనేటువంటిది ఆచరిస్తూనే ఉన్నాడు, నిరంతరం ఇది రాముని దయ అనేటువంటిది 10 మందికి పంచిపెడుతున్నాడు. ఆంజనేయ స్వామిని చూస్తుంటే ఆయన చేసే సేవలో నిరంతర రామభక్తి కనిపిస్తూ ఉండేదట. కనిపించాలంటే ఏం చేయాలి, మనం ఆచరిస్తూ ఉండాలి. చెబితేనే రాదు, ఆచరిస్తూ ఉంటే కనిపిస్తుంది. నడకలో, మాటలో, ఆచరణలో, పద్ధతుల్లో, భయము, భక్తిలో ఎక్కడికక్కడ అటువంటి రామతత్వాన్ని మరి చుర్రుక్కుంటూ అనుభవిస్తున్నాడు కాబట్టి ఆంజనేయ స్వామి వారు ఆంజనేయ స్వామి అని ఎక్కడ కనిపించనివ్వండి. ఎవరు మెల్లో కనిపించినా మనసు ఇలా అంటాం, మెల్లో కనిపించినా, గోడ మీద కనిపించినా ఇలా అంటాం, నమస్కారం అయిపోతుంది అందరికి. జై హనుమాన్ అనుకున్నా అయిపోతుంది. ఎక్కడ దాకా చాలీసా అంతా చదవక్కర్లేమా, ఎందుకని అందరిలోనూ కూడా భక్తిని ఇంకా ఇంకా పెంపొందింపజేసేటువంటి ఇటువంటి మహామహాభక్తులందరూ. అందుకని ఇందాక కులశేఖర మహారాజు వారి గురించి కూడా చూస్తూ ఉంటే ఏమవుతుందంటే, ఇదం శరీరం పరిణామ పేశలం పతత్యవశ్యం శ్లదసంధి జర్జరం కిమౌషధై క్లిశ్యసి మూఢదుర్మతి నిరామయం కృష్ణ రసాయనం వివ. ఈ ఒక్క పద్యం చాలు మనకి అనిపించింది చూస్తుంటే. ఇదం శరీరం, అందరికీ కూడా ఇదం శరీరమే, శరీరాన్ని దాటి ఎవరూ లేవు. శరీరం ఉన్నంత వరకే మంచి చేయి చెడు చేయి, శరీరంతోనే నువ్వు మంచిని ఆర్జించుకో. శరీరం లేకుండా పోతుంది, జన్మ లేకుండా పోతుంది. ఇంకా ఇదం శరీరం పరిణామ పేశలం, ఎప్పటికప్పుడు ఇది మారిపోతూనే ఉంటుంది, పరిణామంతోనే ఉంటుంది. ఇదం శరీరం పరిణామ పేశలం, ఇదం శరీరం పరిణామ పేశలం పతత్తి అవశ్యం, అవశ్యం పతది, తప్పకుండా పడిపోతుంది. శ్రద్ధ సంధి జర్జరం, ఈ పరిణామంలో ఇది మార్పు చెంది చెంది తప్పకుండా అవశ్యం పతది, తప్పకుండా పడిపోతుంది. దీని స్వభావం రావడం ఎప్పుడైందో పడిపోవడం కూడా అలాగే ఉంది, దీని మార్పు కూడా అలాగే. అంటే ఇది మాటి మాటికి ఇది మార్పుతో రోగాలతో ఇది ఏదో మార్పులు తీసుకొస్తూ ఉంటుంది. ఇది తీసుకొచ్చినా తీసుకోకపోయినా మనస్సు ద్వారా అయినా దీని రోగం ఎక్కువవుతుంది కానీ తక్కువదండి. మనసులో రోగం లేకపోతే శరీర రోగాన్ని మనం లెక్క చేయక్కర్లా. కానీ మనసుకి రోగం పుట్టింది అనుకోండి, శరీరానికి రోగం ఉన్నా లేకపోయినా వచ్చినట్టు చేస్తుందండి అది, దాన్నే మనోరోగం అన్నారు. మనసుకు ఒక విషయం నచ్చలేదు అనుకోండి, ఎవరో మాట్లాడిన మాట ఇష్టం లేదు, మనకు అక్కడ ఉండటం ఇష్టం లేదనుకోండి, అప్పుడు ఎన్ని వస్తాయండి? శరీరం మీద జ్వరం ఉండదు కానీ అబ్బో ఒళ్ళంతా వేడి కాలిపోతుందంటాం, తల ఉందే బద్దలైపోతుందంటాం. ఎదురు చూసేవాడికి జ్వరము కనిపిస్తుంది, తలనొప్పి కనిపిస్తుంది. ఏమండి ఏం రోగం అంటారు దాన్ని? మనోరోగం అంటారు. అందుకని ఇదం శరీరం పరిణామ పేశలం పతత్యవశ్యం శ్లథ సంధి జర్జరం, తప్పకుండా పడిపోతుంది ఇది. ఈ దీని యొక్క పరిణామం చేత కిమౌషధై క్లిశ్యసి మూఢ దుర్మతి, నీకేం ఔషధం కావాలి ఏ మూఢమతి? కిమౌషధై క్లిశ్యసి మూఢ దుర్మతి, ఏ దుర్మతి? నువ్వు ఏ మందుల కోసం పరుగు పెడుతూ ఉంటావు, ఏ మందులు నీకు కావాలి? చంటి పిల్లవాడు ఏదో రోగంతో వెళ్లి హాస్పిటల్లో చచ్చిపోతున్నాంటే డాక్టర్లు తక్కువ, మందులు తక్కువ, హాస్పిటల్ మేనేజ్మెంట్ తక్కువ, మనకి పడే బిల్లులు తక్కువ. మరి ఎంతమంది వయసులో ఉన్న వాళ్ళు కూడా చచ్చిపోవట్లేదు అక్కడికి వెళ్ళి? ఏమండి అదే దేవాలయంలో శరీరం పడిపోతుంది అనుకోండి ఏమంటాం? బా ఎంత అదృష్టవంతుడండి, ఆ వెంకటేశ్వర స్వామి లైన్లో దర్శనానికి వెళ్తూ వెళ్తూ చచ్చిపోయాడంటే ఓ డైరెక్ట్ వైకుంఠానికి వెళ్ళిపోయి ఉంటాడండి. ఏమండి ఏంటిది, మనమే అనుకుంటున్నాం చూస్తూ చూస్తూ. మాకు కూడా మౌన ధ్యానంలో ఒక ఆవిడ ఆఖరిన 7 రోజులు ధ్యానంలో పాల్గొని ఆ రోజు రాత్రి మరి ధ్యానం అయిపోయి అదే పూజ అయిపోయి విరమణ అయిపోయి ధ్యాన సప్తాహానికి రక్ష కూడా తీసుకుని వెళ్లి గోడ దగ్గర కూర్చుందంతే అయిపోయింది. ఎంత గొప్ప ధన్య జీవండి అది, ఏమంటామండి మనం? మరి హాస్పిటల్లో వాళ్ళకి ఏమైనా గుర్తింపు ఉన్నదా, వయసుతో ఏమైనా సంబంధం ఉన్నదా? అందుకని ఎప్పుడో అప్పుడు పడిపోక తప్పది, పడిపోవడం మాత్రం ఖాయం. కిమౌషధై ఏం ఔషధం కావాలి? ఔషధాలు దేహానికి కానీ నీ మనసుకు కాదు. ఈ మనస్సు అనేటువంటి రోగాన్ని మానిపించాలంటే డాక్టర్లు తెలిసింది ఒకటే మందు, నిద్రపచ్చడం. మనలో మనమాట, నువ్వేమనుకో అవునా కదా? ఎందుకంటే కాస్త రెస్ట్ ఇస్తారా మనస్సుకి, రెస్ట్ ఇస్తే ఉన్న విషయాన్ని మర్చిపోయి కాస్త నమ్ముగా వీడు ప్రశాంతంగా చూడండి. కోపం వస్తే 108 సార్లు నామం తీరుబడిగా చేసుకోవాలి. తీరుబడిగా నామం చేస్తాడనుకోండి, ముందర కోపం తనకు వచ్చిందని తెలియాలి. కోపం వచ్చినప్పుడు తెలియదే, ఆ తర్వాత బాధపడతాడు. చేసే కర్మంతా వచ్చేసిన తర్వాత మీద పడిన తర్వాత నాకు అంత పాపం వస్తుందని నేను అనుకోలేదు అనుకుంటే ఎట్లా కుదురుతుంది? మళ్ళీ పైపెచ్చు కొంతమందికి ఎవరైనా కోపం ఉందని ఇందాక నువ్వు ఎంత అరిచావో తెలుసా? ఎంత కోపంగా ఎదురావో గిన్ని, చేతిలో ఉన్న చెంచా ఎంత దూరం ఇసురావో తెలుసా? అంటే అది ఒప్పుకోరు వాళ్ళు. అసలు నేను అలా విసరడానికి కారణం ఏంటంటే మళ్ళీ అప్పుడు కూడా వస్తుంది. అసలు అలా విసరడానికి కారణం ఏంటంటే నువ్వు అన్నావే ఇందాక ఆ మాట ఇంకా పోలేదు అమ్మడ మనసులోంచి, అందుకని రెచ్చగొట్టకూడదు అలాంటప్పుడు. దాన్ని పరిగెత్తి దాన్ని మర్చిపోవాలి. దాన్ని మర్చిపోయి వెళ్ళిన సరైన మార్గంలో వచ్చి అంత అలసట పొందితే నీకు బీపీ పెరుగుతుంది. బీపీ పెరిగిందనుకో అంటే బ్లడ్ ప్రెషర్ కదా, హార్ట్కి ఎప్పుడైతే బ్లడ్ ప్రెషర్ వస్తుందో అది ఎప్పుడైతే పెరిగిపోతుందో. ఒక బుక్కున అలాంటి కోపంలో ఉన్నప్పుడు నీ హార్ట్ ఆగిపోతుంది అనుకో, అప్పుడు చెప్పు అప్పుడు భగవంతుడు మిగులుతాడా నీడు? అమ్మో నిజమే, కరెక్టే. అంత కోపం నాకు ఎంత కూల్ గా అయిపోతారండి అప్పుడు? చస్తా ఉంటే వస్తుంది భయం, ఏమండి చస్తామంటే భయం వస్తుంది కదా. అంటే నీ కోపం వచ్చిన వాడినో లేకపోతే ఏదో తప్పు చేసిన వాడినో వెళ్ళి ఇట్లా డైరెక్ట్ గా అడిగా అనుకో, వాడికి నిజంగానే అది కనుక రియలైజేషన్ వస్తే నిజంగా చేస్తాడా వాడు? చేయలేడు. కానీ ఉపాయం చెప్తున్నారు, మాటి మాటికి మననం చేసుకో. నీ స్థితి ఈ స్థితిలో ఎలా ఉన్నది, నీ నడక ఇప్పుడు ఎలా ఉన్నది, వాడి మాట చెబితే నీ మనసు ఎలాగా రియాక్ట్ అవుతుంది, దాన్ని ముందల నుంచి ప్రిపేర్ చేసే సమయం వచ్చినప్పుడు మనం నిలబడగలగాలి. కష్టాలు లేనప్పుడు నేను చాలా బాగుంది నా మనసు అంటాం కాదు, చాలా కష్టాలు వచ్చి మీద పడాలి, మీద పడినప్పుడు తను తొనగిసలాడకుండా ఉండాలి. అది సాధనలో ఉన్నటువంటిది. మహానుభావుడు ఇస్తాడండి గురుదేవులు సమర్థులు. పాపం చాలా దయగలిగిన తండ్రి, కలుసుకోవటంలో అనుకోవటంలో వారిని గుర్తు తెచ్చుకోవటంలో వారు ప్రసాదించిన ప్రసాదంలో ఎంత మహత్తున్నదో గమ్మత్తుందండి. అందుకని కోపం వచ్చినప్పుడు 108 సార్లు హాయిగా కూర్చుని భగవంతుడి దగ్గర కూర్చుని 108 సార్లు భగవన్ నామం అలాగా ఎలా అనుకోవాలి, అది కూడా కోపంగా అనమన్నారుగా గురువు గారు. ఏది ఆ జపమాల ఇటు తగలబడు, అంటే వీడికి కూడా దున్నపోతులాగా అలాగదు. ప్రశాంతంగా భగవన్ నామాన్ని 108 సార్లు ఎవరైతే అనుకుంటారో 11 సార్లు కాదు 3 సార్లు వెళ్లేసరికి వాడు చూసుకుంటాడు అక్కడ భారం. అయితే కొంతసేపు ఆ ఆలోచన నుంచి బయటకు వచ్చేయాలి. ఆ ఆలోచన నుంచి బయటికి రావంటే లేకపోతే ఆఖరి ముఖం ఏంటంటే నీ ముఖం అద్దంలో చూసుకోవాలి ఎలా ఉంటుందో. ఎందుకంటే ముఖం అద్దంలో చూసుకుంటే అందంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. కొంతమంది చూసుకుంటూ అలా కనిపిస్తుంది మరి కదా. అందుకని కోపం అనేటువంటిది కూడా క్రోధాద్ భవతి సమ్మోహ, వీటన్నిటికీ సమాధానాలు కూడా మళ్ళీ భగవద్గీతలోనే వస్తాయి. ఇటువంటి గుణాలతో చెడు ఎట్లా వస్తుందో, మంచి అనేటువంటి స్వభావం చేత కూడా మంచి లక్షణాలు ఎలా వస్తాయో కూడా భగవద్గీతలో మనకి గుణత్రయ భాగయోగంలో అక్కడ మనకి ఇస్తూనే ఉంటాడు భగవంతుడు. అందుకని మనకి గురుదేవుల సన్నిధిలో ఉన్నందుకు, మనం ఇంత కృషి చేస్తున్నందుకు, మనం ఇంత అమృతం అనేటువంటి మహాత్ముల సన్నిధిలో మనం మనకి ఇంత స్థానం ఇచ్చినందుకు ప్రసాదించినందుకు మనం అటువంటి వాటిని అలవర్చుకోవాలి. కిమౌషధై క్లిశేసి మూఢ దుర్మదే నిరామయం, దేనికి చెందకుండా అందరిది అయినటువంటి కృష్ణరసాయనం పిబ. కృష్ణనామం అనేటువంటి రసాయనాన్ని మనం ఎప్పుడు, ఎందుకంటే కృష్ణ నామం అంటే చెయ్యాలి, మళ్ళా కృష్ణ రసాయనం అన్నాడు అంటే కృష్ణుడు యొక్క రసాయనం ఏదై ఉన్నది, అది అనంతంగా అఖండంగా సర్వవ్యాపకత్వంతో ఉన్నటువంటి రసం ఉన్నదే రసోవై సహ. అటువంటి బ్రహ్మ రసామృతాన్ని మనం అనుభవించాలి. అటువంటి అనుభూతి ఉన్నప్పుడు ఇంకా కోపం ఎక్కడిది, కామం ఎక్కడిది, మరి లోభం ఎక్కడిది, ఇంకా ఉన్నాయి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలకి తావెక్కడున్నదండి, అహంకార మమకారాలు ఎక్కడి నుంచి వస్తాయి కదా. అందుకని ఇందాక కూడా కంసుడనేటువంటి రాక్షసుని చంపడానికి మధ్యలో ఇంతమంది రాక్షసులు మారాలంటే మనలో ఎన్ని వింటూ ఉంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి కరుగుతూ ఉంటుంది. ముందర దేహాన్ని కూర్చోబెట్టే స్థితి వస్తుంది, తర్వాత మనసును కూర్చోబెట్టే స్థితి వస్తుంది, వచ్చిన తర్వాత దాని అవలక్షణాలు అది చూపించకుండా మానదు కదా. మనసులో ఎంతవరకు ఫీడ్ చేసినవి వస్తుంటాయి.
కదా. కృష్ణుడు అలాగే చేశాడుగా పాపం, ఒక్కొక్కటి దర్శనానికి వచ్చింది పాపం సేవ చేసుకునేదో లయం చేసుకుందాం అని. తనలో లయం చేసుకుందాం అని వస్తే ఇక్కడ మా చైతన్యం ఉంది, ఇక్కడ అఖండం ఉన్నది. ఆ అఖండంలో ఏదో తను పండు తినాలని పురుగు వస్తే, పురుగు అదేదో పండు అనుకుని లైట్ దగ్గరికి వస్తే లైట్ ఏం చేసింది? పురుగును స్వాహ చేసింది. లైట్ పురుగులన్నీ అంతే కదా, లైట్ పురుగులన్నీ అంతే కదా. అలాగే మన గుణాలు కూడా తానెవరు అనేటువంటి చైతన్యం అనేటువంటి దాన్ని గుర్తించడానికి నెమ్మది నెమ్మగా సాధన పెరగగా ఏమవుతుంది, ఒకటి లయించి దానికి హెడ్ మాస్టర్ అయిన అహంకారం అమకారాలు కూడా హెడ్ కూడా పోతుంది. పోయేసరికి తల ఎక్కడ ఉంటుంది? దేవుడి దగ్గరే ఉంటుంది, మాస్టర్ దగ్గర ఉంటుంది. అందుకని అటువంటి దివ్యమైన శక్తిని గురువులు మనకి ప్రసాదిస్తున్నారు. ఇటువంటి అమృతమయమైనటువంటి చక్కటి భాగవత అమృతాన్ని మనందరం కూడా కోరుతున్నాం. కనుక ఆ గోపికల్లో, ఆ గోపాలలో, అటువంటి మహామహాభక్తుల్లో ఇదిగో అక్రూరుడు వారందరూ కూడా మనకి లేకుండా లేవు, ఉన్నాయి. మేము అనుకునే వాళ్ళం బాబుజీ దగ్గరికి వెళ్ళి వస్తే ఎవరన్నా ఏం చెప్పారు బాబుజీ, ఏం మాట్లాడారు అనుకునేవాళ్ళు. చెప్పగలిగే ఉంటే ఇలాంటి చక్కగా అమృతమయమైనటువంటి బోధామృతంతో కలిగిన మాటలు ఇలా అందించారే, ఇలా అన్నారే అంటుంటే అంతేకాదు ఏమో పాపం స్వర్ణ ఏడుస్తుంది అన్నారే అనేసరికి అప్పుడు దాకా సముద్రాలు ఏడ్చేదండి. పాపం నాన్నగారే నేను తలిచారే నువ్వు పాపం ఏడుస్తున్నావు అని వెంటనే తలిచారా అంటుండేది. ఇప్పుడు వెంటనే సముద్రం వల్ల అమృతం అయిపోయింది. ఏడుపంటే దీన్నే చూడాలి, ఏడ్చిన కొలది ఏడిపిస్తుండేవారు, అందులో సిస్టర్స్ అందరినీ కలుపుతుండేవారు. ఆ సిస్టర్స్ ఉన్నారు చూసావు, వాళ్ళకి కంటి కిందే నీళ్లకుండలు పెట్టాట దేవుడు. అందుకని ఎప్పుడు అందుకని ఏడవకండి ఎవరు, వాళ్ళే ఏడుపు మానేశారు. ఇప్పుడు దాన్ని ఏడిపించేవాడు ఎవడో ఉండడు, దానంతా దానికొస్తే ఏడవలసిందే. దాని మనసులో ఏదైనా భావన వస్తే అది కూడా పరభావనే, పరభావనలు వస్తేనే ఏడుస్తాం కదా దొంగ ఏడుపులు. పరమాత్మ భావన వస్తే ఏడుస్తావా? ఆనంద పుష్పాలు వస్తాయి ఇప్పుడు. అబ్బా నాకన్నదండి, నా బుద్ధి తండ్రి, నీకెంత దయరా, పిచ్చిముండని ఇక్కడ ఉండిపోయానండి, నీకు ఇంత దయ కలిగిందా ప్రభు, ఎంత ఆనందం ఉందండి అందులో. శబరి తల్లిలో ఏం చూసి రాముడు అనుగ్రహించాను, గూనిలో ఏ భక్తిని చూసి రాముడు అనుగ్రహించాడు, ఆ ఉడుతలో ఏ భక్తిని చూసి రాముడు అనుగ్రహించాడు, అట్లాగే మనలో ఏమూలో ఏదో కొంచెమైనా లేకుండా మనం ఈ సన్నిధికి రాలా, దానిని పెంపొందింప చేసుకోవడానికి అందిస్తున్నటువంటి బోధామృతంలో ఉన్నటువంటి అమృతాన్ని మనం చురుకుంటూ ఉంటే చాలు, అటువంటి శక్తిని, భక్తిని, అఖండ సాధన సంపత్తిని గురుదేవులు మనకి ప్రసాదించుగాక. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును, ఆయురారోగ్య ఐశ్వర్యములను, పుత్ర పౌత్ర ధనధాన్యములను, ఆత్మానందాన్ని, అఖండ సాధనా సంపత్తిని, నిరంతర భగవన్ నామామృత రసాస్వాదాన్ని గురుదేవులు మనకి ప్రసాదించుగాక. సుఖీభవ సుఖీభవ. హరే ఓ.